नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय रीडिंग फ्रॉम भगवद गीता एज इट इज चैप्टर नंबर 10 टेक्स्ट नंबर 32 प्लीज रिपीट आफ्टर मी सर्गानां आदिर अंतश्च मध्यम चैवाहम अर्जुन अध्यात्म विद्या विद्यानां वादः प्रवदन्ताम् अहम् सर्गानामाधिरन्तश्च मध्यं चैवाहमर्जुन अध्यात्मविद्या विद्यानां वादः प्रवदतात्महम् ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरं विलितं येन तस्मै श्रीगुरवे नमः नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे Translation once again, of all creations, I am the beginning and the end and also the middle. O Arjuna, of all senses, I am the spiritual science of the self and among logicians, I am the conclusive truth. So, manu, ee Bhagavad Gita pade adhyayamni abhyasistunnam. విభూతి యోగం ద అపులన్సస్ ఆఫ్ ది అబ్లూట్ భగవంతునే సర్వశక్తి సర్వసారస్వాన్ని భగవంతుడే ఇక్కడ చెప్తున్నాడు. అర్జునునే ఒక సంశయాన్ని నివారించేదానికోసం భగవంతుడే స్వయంగా ఆయన అపరిమితమైన అనంతమైన శక్తిలో కొన్ని మాత్రం మనకి అర్థమయ్యే విధంగా మనకు తెలిసిన మనం తెలుసుకోవాల్సినవి ఆయన అనంతమైన శక్తిని మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు భగవంతుడు. మనం ఎన్నో శక్తిని మనం విన్నాము ఇంతవరకు. సో నేను ఒక 2-3 శ్లోకాల నుంచి చదివి తర్వాత 32కి వస్తాను. 28 ఆఫ్ వెపన్స్ ఐఎమ్ ద థండర్ బోల్ట్ అమాంగ్ కౌస్ ఐఎమ్ సురభి ఆఫ్ కాజెస్ ఫర్ ప్రొక్రియేషన్ ఐఎమ్ కందర్ప ఆఫ్ గాడ్ ఆఫ్ లవ్ అండ్ ఆఫ్ సర్పెంట్ ఐఎమ్ వాసుకి. 29 ఆఫ్ ది మెనీ హుడెడ్ నాగాస్ ఐఎమ్ అనంత అండ్ అమాంగ్ ద క్వాంటిటీస్ ఐఎమ్ ద డెమిగాడ్ వరుణ. Of departed ancestors, I am Aryama, and among the dispensers of law, I am Yama, the Lord of Death. 30 shlokam, among the daitya demons, I am the devoted Prahlada. Among the subduers, I am Time. Among beasts, I am the Lion, and among birds, I am Garuda. So, ninna shlokam idi, 31. Of purifiers, I am the Wind. Of the wielders of weapons, I am Rama. Of fishes, I am the shark. And of flowing rivers, I am the Ganges. 20వ శ్లోకము, ఆఫ్ ఆల్ క్రియేషన్స్ ఐఎమ్ ద బిగినింగ్ ద ఎండ్ అండ్ ఆల్ ద మిడల్. ఓ అర్జున, ఆఫ్ ఆల్ సైన్సెస్ ఐఎమ్ ద స్పిరిచువల్ సైన్స్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ అమాంగ్ లాజిషియన్స్ ఐఎమ్ ద కన్క్లూజివ్ ట్రూత్. ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే ఇదన్నీ వింటా ఉంటే భగవంతుని కీర్తిని వినడం అనేది భక్తులకి అది చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంది. భక్తులు భక్తులు ఎదగాలంటే భగవంతుని గురించి మళ్ళా మళ్ళా వాళ్ళు వినాల. భగవంతుడు అంటే నిజంగా ఎవరు? హూ ఇస్ గాడ్? దాని గురించి శ్రీమద్ భాగవతం వివరిస్తూ ఉంది. భగవంతుడే భగవద్గీతలో తను ఎవరు అనే దాని గురించి కూడా చెప్తున్నాడు. ఆ విధంగా ఏమంటే మనం భగవంతుని గురించి అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రస్తుత సమాజంలో ఏమైందంటే తప్పు అర్థంతో, మాయావాద తత్వంతో అందరూ దేవుడు, అన్ని దేవుడు, నేను దేవుడు, మీరు దేవుడు అనే విధంగా ప్రవర్తిస్తున్నారు. జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి. నిజంగా దేవుడు అంటే ఏమంటే ఆయన నుంచి అన్నీ ఉద్భవిస్తూ ఉంది. ఆయనకి ఉద్భవం అనేది లేదు, ఆయనకి ఉద్భవం లేదు, ఆయన నుంచి అన్నీ ఉద్భవం అవుతూ ఉంది. హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ హీ హ్యాజ్ నో బర్త్. ఆది అనాది రెండు ఆయనే అన్నమాట. దట్ ఈస్ ద రియల్ డెఫినేషన్ ఆఫ్ ది గాడ్. హూ ఈజ్ ఫ్రమ్ హోమ్ ఎవ్రీథింగ్ ఎమినేట్స్ ఫ్రమ్ హిమ్ ఈజ్ గాడ్. ఇది శ్రీమద్ భాగవతం మొదట స్కందం మొదట వరుస దీని గురించి చెప్తా ఉంది. మన బ్రహ్మ సంహితాలు కూడా ఎన్నో శ్లోకాలు మనకు తెలుసు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిర్ ఆది గోవింద సర్వకారణ కారణం. అనాదిర్ ఆది, అనాది అంటే ఆయనకి ఒక అంత్యం అనేది లేదు. ఆది అంటే మూలం ఆయనే, ఆ మూలము ఆయనే, అంత్యము అంత్యం లేనిది, చిట్ట చివరి కూడా ఆయనే. అనాదిర్ ఆది గోవింద అండ్ హీ సర్వకారణ కారణం, ఈజ్ ద కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్. ఈ బ్రహ్మ సంహితలో ఇంకా ఒక శ్లోకం 33వది, ఇది అద్వైతమచ్యుతమనాది అనంతరూపం ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం చ వేదేషు దుర్లభమధుర్లభమాత్మభక్తో గోవిందమాది పురుషం తమహం భజామి. దీంట్లో ఏమంటే అద్వైతం, అచ్యుతం, అనాదిం, అనంతరూపం. అద్వైతం అంటే విదౌట్ ఎ సెకండ్, అద్వైతం. ద్వైత అంటే రెండొద్ది. అద్వైత మీన్స్ దెర్ ఇస్ నో సెకండ్. అచ్యుతం విదౌట్ డికే, చ్యుతి అనేది లేదు దానికి. ఆనందం విదౌట్ అనాదిం. ఇప్పుడు అనాదిర్ ఆది గోవింద వచ్చింది చూడండి, ఆ మాదిరి అనాది విదౌట్ అ బిగినింగ్. అనంతరూపం, హూస్ ఫామ్ ఇస్ ఎండ్లెస్ అండ్ హూ పొసెసెస్ అన్లిమిటెడ్ ఫార్మ్స్. ఆయన అనంతరూపము, అనంతరూప మూలం ఆయనే. ఆద్యం ద బిగినింగ్, మళ్ళీ ఆది అనాది అనే వివరణ ఇక్కడ వస్తూ ఉంది. పురాణ పురుషం ద మోస్ట్ ఆన్షియంట్ పర్సన్. సో ఈ విధంగా ఏంటంటే భగవంతును నేనే ప్రారంభము, నేనే అంత్యము, నేనే మధ్యము అనేసి ఇక్కడ మొదటి లైన్లో చెప్తున్నాడు. అదేమంటే ఇన్ ద క్రియేషన్ ఐఎమ్ ద బిగినింగ్ ద ఎండ్ అండ్ ఆల్సో ద మిడల్. సృష్టి ప్రకరణలో సామాన్యంగా మనం సృష్టిని ఎవరు క్రియేట్ చేస్తున్నారో అంటే ద ఇమీడియట్ కాజ్ బ్రహ్మదేవుడు సృష్టి ప్రకరణ చేస్తాడు, సృష్టిస్తాడు. విష్ణు దాన్ని పరిపాలిస్తాడు, శివుడు దాన్ని లయం చేస్తున్నాడు అనేది మనకి సామాన్యంగా తెలిసిన విషయం. కానీ ఇవన్నీ మూడుకి కారణము నేనే అంటున్నాడు భగవంతుడు ఇక్కడ. ఆయన మహావిష్ణువుగా గర్భోదక స్వామి విష్ణువుగా ఆయన ఒక చూపుతో ఆయన ఒక దృష్టితో అన్ని సృష్టింపబడతా ఉంది ఇక్కడ. తర్వాత ఆయన కరుణతోనే ఇది మెయింటైన్ చేయబడతా ఉంది. తర్వాత ఆయన శక్తి అయిన శివుడు ద్వారా అది సర్వనాశం అయిపోతూ ఉంది, అంటే అనిహిలేషన్ అయిపోతూ ఉంది, లయం అయిపోతూ ఉంది. సో అందువల్ల ఇక్కడ సృష్టి మూలము మధ్యము దాని లయం కూడా నేనే అని భగవంతుడు ఇక్కడ స్పష్టపడుతూ ఉన్నాడు. తర్వాత ఈ సృష్టిలో ఏదో ఒకటి శ్రేష్టమైనది తీసుకోండి, అది నేనే అన్నప్పుడు ఈ మూల మధ్య అంత్యము కూడా నేనే అన్నదానికి ప్రతి ఒక్క దానికి కూడా మనం ఉదాహరణ చూడవచ్చు. ఏమంటే ఇప్పుడు ఒక విత్తనం పెరుగుతూ ఉంది అనుకోండి, దాంట్లో ఒక బిగినింగ్ అనేది ఉంటుంది. ఆ బిగినింగ్ని కూడా మనం చాలా ఉపయోగిస్తూ ఉంటాం. ఏమంటే ఇప్పుడు చింత ఆకు ఉంటుంది అనుకోండి, టామరిండ్ లీవ్స్, టామరిండ్ లీవ్స్ అది టెండర్గా ఉన్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది, అది అర్థమైందా? చింతాకు దాన్ని చాలా ఇప్పుడే అది చిగురు వస్తూ ఉంది అనుకోండి, దాన్ని ఈజ్ గ్రోయింగ్ ఫ్రెష్ ఫ్లవర్స్ వస్తూ ఉంది, దాన్ని మనం యూజ్ చేస్తాం, దాన్ని చాలా టేస్ట్గా ఉంటుంది, అది దాన్ని సాంబార్ చేస్తారు, కూరలు చేస్తారు దాని నుంచి. తర్వాత అది కాయ అవుతుంది, మధ్యస్థితి కాయ అవుతుంది, కాయ అప్పుడు కూడా మనం దాన్ని వాడతాం చింతకాయ, దాని నుంచి పచ్చడి చేస్తారు, కూరగాయలు చేస్తారు, అన్ని రకరకాల ఐటమ్స్ చేస్తారు, అది కూడా ఇష్టమే, రుచిగా ఉంటుంది. తర్వాత చివరికి చింతపండు, చింతపండు కూడా అందరూ సామాన్యంగా యూజ్ చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఆ విధంగా ప్రతి ఒక్క దానికి మూలము మధ్యము తర్వాత అంత్యము, అది చివరికి అంత్యం అవుతుంటే కూడా అది నేనే అని భగవంతుడు చెప్తున్నాడు. సృష్టిలో క్రియేషన్లో కూడా మూలము నేనే, మధ్యము నేనే, అంత్యము నేనే అని చెప్తాను. ప్రతి ఒక్కటి శ్రేష్టమైంది, మూలము మధ్యము అంత్యము. సర్వకారణ కారణం అన్నప్పుడు ప్రతి ఒక్క కారణానికి కూడా నేనే అన్నప్పుడు మనం దాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకోవాలన్నమాట. ఏమిది భగవంతుడు కారణం అంటున్నాడు, ఏ విధంగా కారణం, ఆ అర్థంలో మనమేమంటే మనం వేగ్గా పోయేదానికి లేదు. ప్రతి ఒక్క మనిషి ఇక్కడ జన్మ తీసుకున్న తర్వాత ఆయన సొంతంగా ఆలోచించాడు, ఏమంటే నేనెవరు, నేను ఇక్కడి నుంచి వచ్చాను, నేనెందుకు ఇక్కడ దుఃఖపడుతున్నాను, ఎందుకు సంతోషపడుతున్నాను, నా జీవితం ఒక గమ్యం ఏంటి, ఎక్కడికి వెళ్తా ఉంది ఇది అనే దాని గురించి ఆలోచించాలన్నమాట. ఆ విధంగా ఆలోచిస్తే భగవంతుడు ఎవరు అనేది మనకి అర్థమవుతుంది, ఆయనే అన్నిటికీ మూలము అనేది కూడా అర్థమవుతుంది. మనం ఆ విధంగా అర్థం చేసుకోలేదనుకోండి, మనం విచారించలేదనుకోండి, భగవంతుడి గురించి మనకి అర్థం చేసుకునేదానికి సాధ్యం కాదు. ప్రతి ఒక్క దానికి కూడా రెండు కారణాలు ఉంటాయి, ఒకటి ఇమ్మీడియట్ కాజ్, ఇంకా ఒకటి అల్టిమేట్ కాజ్. అంటే తాత్కాలిక కారణం అనేది ఒకటి ఉంటుంది, మూలమైన కారణం కూడా ఒకటి ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక పుండు అయింది, చే మీద ఒక పుండు అయింది, దాన్ని గోక్కున్నాడు, పుండు ఎక్కువ అయిపోయింది, డాక్టర్ దగ్గర వెళ్ళాడు సామాన్యంగా. సో డాక్టర్ అయితే చూశారు, ఒక ఆయింట్మెంట్ రాసిచ్చారు, దాన్ని పూసుకున్నాడు. సో ఆయింట్మెంట్ పూసుకున్నాడు, అది పోయింది, ఇక్కడ లేచింది, మళ్ళీ దాన్ని పోకున్నాడు, మళ్ళీ వచ్చింది, మళ్ళీ డాక్టర్ అదే డాక్టర్ దగ్గర పోయినాడు, సో అదే ఆయింట్మెంట్ పూసుకున్నాను అన్నాడు, పూసుకున్నాడు, మళ్ళీ పోయింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ పోకున్నాడు, మళ్ళీ అక్కడ వచ్చింది. అరే ఇదేమిదే, ఇక్కడ వచ్చింది, ఒళ్ళంతా వచ్చేసింది అనేసి అప్పుడు స్పెషలిస్ట్ దగ్గర పోయినాడు. స్పెషలిస్ట్ చూసి ఏమన్నారంటే, నాయన ఇది స్కిన్ ప్రాబ్లం కాదు, ఇది బ్లడ్ ప్రాబ్లం ఉంది, నీ రక్తదోషం ఉంది, రక్త పరీక్ష చేయాలన్నారు. రక్త పరీక్ష చేసి ఆ మూలానికి ఆ సోర్స్కి మెడిసిన్ ఇచ్చారు. అప్పుడేమైంది, ఆయన రక్త పరిశుద్ధమైంది, ఆ రోగం అనేది నయమైంది. ప్రతి ఒక్క మనిషి ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఇమ్మీడియట్ కాజ్ గురించి ఆలోచిస్తున్నాడు, ఇమ్మీడియట్ కాజ్ తక్షణం ఏమవ్వాలా, తక్షణమేం కావాలి, తక్షణం ఏంటి, అదే చూస్తున్నారు అనమాట. కానీ నిజమైన రూట్ కాజ్కి ఎవరు వెళ్ళట్లేదు. అందువల్ల భగవంతుని సారసర్వస్వాన్ని అర్థం చేసుకునేది కష్టమవుతుంది. సర్వకారణ కారణం భగవంతుడు, నేను అన్నిటికీ నేనే కారణని, అన్ని సృష్టికి నేనే కారణని అన్నప్పుడు అది అర్థం చేసుకునేది కష్టం. అదే ఎట్లది అంటాడు. ఇప్పుడు మన మన కారణానికి ఎవరు అంటే మన తల్లిదండ్రులు. దిస్ ఈజ్ ఇమీడియట్ కాజ్, అవునా కదా. ఇప్పుడు ఒక డెలివరీ డాక్టర్ చేస్తారు అనుకోండి, మెటర్నిటీకి పోయినప్పుడు గర్భిణీ స్త్రీకి మెటర్నిటీ డాక్టర్ చేస్తారు. డాక్టర్ చేసిన తర్వాత అక్కడ డాక్టర్ గారు, సో మీ కృప వల్ల బిడ్డ పుట్టింది. హీఈస్ అ ఇమీడియట్ కాజ్, బట్ అల్టిమేట్ కాజ్ ఈజ్ హీస్ ఫాదర్, అవునా కదా. అక్కడ ఆయన సహాయం చేశాడు, డెలివరీకి ఆయన సహాయం చేశాడు అంటే. కానీ అక్కడ నిజంగా ఎవరు, ఆయన తండ్రి, ఆయన పుట్టేదానికి. అట్లే మనం వెనకాల వెళ్తే ఆయన తండ్రి లేకుండా ఆయన లేడు. నేనెక్కడండి డాక్టర్ గారికి, డాక్టర్ గారు మీ వల్ల మా బిడ్డ బాగైందండి, మంచి జరిగిందండి అంటే, నేనేం చేశానండి, అంతా భగవంతుడు అంటాడు ఆయన. నిజంగా డాక్టర్ తెలివితేటలు ఉండే వ్యక్తి ఉంటే ఆయన క్రెడిట్ని ఆయన తీసుకోడు, అంతా భగవంతుడు కృప అండి అంటాడు, అవునా కదా. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, యాక్సిడెంట్ అయిందంటే యాక్సిడెంట్లో ఒకడు తీవ్రంగా గాయపొందినాడు లేదా మరణించాడు, ఏదో ఒకటి జరిగింది. కానీ అక్కడ యాక్సిడెంట్ అనేది ఇమీడియట్ కాజ్. కానీ నిజంగా అక్కడ ఏముంటుంది, ఏం చేసేదండి ఆయన కర్మ, ఆయన వెళ్ళిపోయినాడు అంటారు. నిజంగా అక్కడ యాక్సిడెంట్ అనేది ఒక నిమిత్తం, అక్కడ కారణం మాత్రం అది. కానీ నిజంగా ఆయన దురదృష్టం అక్కడ పనిచేస్తుంటుంది. సో ఆ విధంగా ఏమంటే, భగవంతుడు ప్రతి ఒక్క దానికి నేనే కారణుడు అన్నప్పుడు ఆ అల్టిమేట్ కాజ్, సర్వకారణ కారణం అనేదాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలా. అందుకే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, బ్రహ్మ ఇస్ ద సెకండరీ క్రియేటర్, ఆల్ దీస్ ఏజెంట్స్ ఆఫ్ క్రియేషన్, మెయింటెనెన్స్ అండ్ అనిలేషన్ ఆర్ ఇన్కార్నేషన్స్ ఆఫ్ ది మెటీరియల్ మెయింటెనెన్స్ క్వాలిటీస్ ఆఫ్ ది సుప్రీం లార్డ్, దేర్ ఫర్ హీఈస్ ద బిగినింగ్ ద మిడల్ అండ్ ఎండ్ ఆఫ్ ది క్రియేషన్. అందుకే ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా ఆయన నుంచే వస్తూ ఉంది, ఆయన నుంచే పోతూ ఉంది. దీని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం ఉంది. ఎంత కష్టం ఉంది అంటే, ఇక్కడ బ్రహ్మ సంహితలో ఇంకా ఒక శ్లోకం చెప్తా ఉంది, ఎంత అద్భుతమైన శ్లోకం చూడండి. నెక్స్ట్ 34, పంతాస్తు కోటి శతవత్సర సంప్రగమ్య వాయోరతాపి మనసో ముని కుంభవానం సోప్యస్తి యత్పర సింగ అచింత్యతత్వే గోవిందమాది పురుషం తమహం భజామి. ఏమి, పంతాస్తు కోటి శతవత్సర సంప్రగమ్యం, శత అంటే ఎంత, 100, కోటి అంటే 1 crore, శతకోటి 100 crore. ఆ ట్రాన్స్లేషన్ చదివేస్తాను, ఐ వర్షిప్ గోవింద ప్రిమియర్ లార్డ్ ఓన్లీ ద టిప్ ఆఫ్ ది టాయ్ ఆఫ్ హూజ్ లోటస్ ఫీట్ ఈస్ అప్రోచ్డ్ బై ద యోగీస్ హూ ఆస్పైర్ ఆఫ్టర్ ద ట్రాన్సెండెంటల్ బీటేక్ దెమ్సెల్వ్స్ టు ప్రాణాయామ బై డ్రిల్లింగ్ ద రెస్పిరేషన్ ఆర్ బై ద జ్ఞానీస్ హూ ట్రై టు ఫైండ్ అవుట్ ద నాన్ డిఫరెన్షియేటెడ్ బ్రహ్మన్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేటెడ్ బై ది మండేన్ ఎగ్జిస్టింగ్ ఓవర్ థౌజండ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. అంటే ఎంతో వేలాది కోటి పెద్ద పెద్ద సాధువులు, సన్యాసులు, యోగులు, వాళ్ళు అదేవిధంగా శతకోటి సంవత్సర వరకు వాళ్ళు తపస్సు చేసి, ధ్యానం చేసి, ప్రాణాయామం చేసి వాళ్ళు ఎంత శక్తి సంపాదించారంటే, మానసిక వేగంతో వాళ్ళు చలించే శక్తి పొందుతారు. అలాంటి శక్తి పొందితే కూడా భగవంతుని ఒక మొట్టన వేలు, దే కెనాట్ రీచ్ ద టిప్ ఆఫ్ ద టాయ్ ఆఫ్ ది సుప్రీం లార్డ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అప్రోచ్, అంత కష్టంగా ఉంది. వేదేశ మధురులభ మహాత్మ భక్తో. సో వేదాలు కూడా భగవంతుని వర్ణించలేవు, అంత కఠినం. కానీ భక్తి అనేది ఏముంది కదా, అది సులభంగా భగవంతుని అది చేరుకోగలదు. భక్తి మార్గం మాత్రమే అది భగవంతుని సులభంగా అర్థం చేసుకునే విధంగా మనకి సహాయం చేస్తుంది. సో అందువల్ల ఈ కలియుగంలో హరేర్నామ 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 ఇవ కేవలం కలౌ నాస్తేవ నాస్తేవ గతిరన్యత. సో ఈ కలియుగంలో హరినామం తప్పితే హరినామం తప్పితే వేరే మార్గం లేదు. సో అందువల్ల హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని హరే కృష్ణ మహామంత్రాన్ని నిరంతరంగా జపం చేస్తే మనలో భక్తి ఉద్భవిస్తుంది. సహజంగా మనలో ఉంది ఆ రూట్ కాజ్, ఆ అల్టిమేట్ కాజ్ మనలో ఉంది ఆ భక్తి అనేది. ఎందుకంటే మనం భగవంతుని అంశాలు కాబట్టి ఆ భక్తి అనేది మేల్కొంటుంది. అప్పుడు మనం భగవంతుని గురించి అర్థం చేసుకోవడానికి ఇది సహాయం చేస్తుంది. ఇంకటి రెండో లైన్ ఏమంటే, ఓ అర్జున ఆఫ్ ఆల్ సైన్సెస్ ఐఎమ్ ద స్పిరిచువల్ సైన్స్ ఆఫ్ ది సెల్ఫ్. అన్ని విద్యలు ఉన్నాయి, ఎన్నో విద్యలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, ఉపనిషత్స్, ఎన్నో పురాణాస్ ఉన్నాయి, మటీరియల్గా ఎన్నో సైన్సెస్ ఉన్నాయి, స్పిరిచువల్ సైన్సెస్ తప్ప. ఆ అన్ని సైన్సెస్లో నేను స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శక్తి. ఆధ్యాత్మిక శక్తి ఏం వివరించాలది? ఆధ్యాత్మిక స్పిరిచువల్ నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్. అదే 9వ అధ్యాయంలో 2వ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు, రాజ విద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం శుషుకం కర్తుమవ్యయం. రాజ విద్య, ద కింగ్ ఆఫ్ నాలెడ్జ్, ఆర్ట్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. ఈ ఆత్మ సాక్షాత్కార అనేది రాజ విద్య, కింగ్ ఆఫ్ నాలెడ్జ్. ఏ నాలెడ్జ్ అయినా తీసుకోండి, ఏ జ్ఞానమైనా తీసుకోండి, ఆ సకల జ్ఞానంలో మూలమైంది ఆధ్యాత్మిక ధ్యాన జ్ఞాన. సో దీంట్లో వివరిస్తూ ప్రభుపాద గారు ఏం చెప్తున్నారు, విచ్ ప్రజెంట్స్ ఆధ్యాత్మిక విజ్ఞాన స్పిరిచువల్ నాలెడ్జ్ ఇన్ పర్టికులర్ ద వేదాంత సూత్ర. వేదాంత సూత్రాలు అనేవి ఈ ఆధ్యాత్మిక చింతనకి మూలం అంటవి. సో వేదాంత సూత్రాల గురించి మనం చర్చిస్తే, ప్రతి ఒక్క ఈ విష్ణు ఆరాధన, శ్రీ సంప్రదాయ కానీ మధ్వ సంప్రదాయ కానీ బ్రహ్మ మధ్వ గౌడియ సంప్రదాయ కానీ, విష్ణు ఆరాధకులకి మూలమైంది ఏంటంటే వేదాంత సూత్రం. బృందావనలో మహమ్మదీయులు మందిరమైన ఆక్రమణం చేసినప్పుడు గోవింద్జీ విగ్రహాన్ని జైపూర్ మందిరానికి వాళ్ళు షిఫ్ట్ చేస్తారు. అక్కడ జైపూర్ రాజు దాన్ని తీసుకొస్తారు. అక్కడ మందిర విగ్రహారాధన కోసం అక్కడ చర్చ జరుగుతూ ఉంటుంది జైపూర్లో. అప్పుడు ఏమవుతుందంటే, మధ్య బ్రాహ్మిన్స్ ఈ గౌడీయ సంప్రదాయ వాళ్ళని తిరస్కరిస్తారు. వాళ్ళు వీళ్ళు బోనఫైడ్ ఆచార్యుల వాళ్ళు కాదు, వీళ్ళు ఇక్కడ అర్చన చేసేదానికి లేదు, ఇక్కడ పూజ చేసేదానికి లేదు అనేసి విరోధిస్తారు. ఎందుకంటే బ్రహ్మ మధ్య గౌడీయ సంప్రదాయంలో వేదాంత సూత్రానికి భాష్యం లేదు, వేరే సంప్రదాయంలో ఉంది, శ్రీ సంప్రదాయంలో ఉంది, మధ్య సంప్రదాయంలో ఉంది. ఈ శ్రీ సూత్రానికి వేదాంత సూత్రానికి భాష్యం లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ బోనిఫైడ్ రిలీజన్ అనేసి తిరస్కరిస్తారు, వాళ్ళు వాదిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారికి వినంతి చేసుకుంటారు, దయచేసి మీరు మన సంప్రదాయంలో వేదాంత సూత్రాన్ని రాయండి అనేసి. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారు అప్పుడు బృందావనంలో ఉంటారు, ఆయనకి వయస్సు అయిపోయి ఉంటుంది, ఆయన వయోవృద్ధగా ఉంటారు. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే, బలదేవ విద్యాభూషణ్ గారికి ఆదేశిస్తారు, బలదేవ విద్యాభూషణ్ గారికి మీరు వేదాంత సూత్రాన్ని రచించండి, దానికి భాష్యం రాయండి, వేదాంత సూత్రాన్ని రాయండి అనేసి నిర్దేశిస్తారు. కానీ బలదేవ విద్యాభూషణ్ ఆయన గొప్ప ఆచార్య, ఆయన అనుమతి దొరికింది అంటే ఆయన తక్షణమే ఒప్పుకోడు. ఆయన గోవింద్జీ ఎదురుగా నిలబడి ప్రార్థిస్తారు, 3 రోజులు ఆహార నిద్ర లేకుండా గోవింద్జీని ప్రార్థిస్తారు. ఆయన ఆ గోవిందాన్ని ప్రార్థించి అడుగుతారు అక్కడ, స్వామి వేదాంత సూత్రాన్ని నేను రచించే ఒక శక్తి, ఒక సామర్థ్యాన్ని నువ్వు ఇవ్వు అనేసి ప్రార్థిస్తారు 3 రోజుల పాటు. అప్పుడు భగవంతుడు 3 రోజుల తర్వాత వాళ్ళకి అనుమతిస్తాడు. సో స్వయంగా బలదేవ విద్యాభూషణ్ గారు వేదాంత సూత్రాన్ని రచిస్తారు. కానీ నిజంగా ఏమంటే, మన సంప్రదాయంలో శ్రీమద్ భాగవతమే వేదాంత సూత్ర సారాంశం. ఆల్రెడీ శ్రీమద్ భాగవతం ఇస్తారు, చైతన్య మహాప్రభు ఆయన డిక్లేర్ చేసేసారు, వేదాంత సూత్రం వేరే ఏం కాదు, చైతన్య శ్రీమద్ భాగవతమే వేదాంత సూత్రం. కానీ ఆ ఒక రికగ్నైజేషన్ కోసం ఏమంటే బలదేవ్ విద్యాభూషణ్ గారు ఈ గోవింద భాష్యాన్ని రాస్తారు. అది సంస్కృతంలో ఉంది. అప్పుడు అధికృతం అనేసి ఆ మధ్వ బ్రాహ్మిన్స్ దీన్ని ఒప్పుకుంటారు. కానీ శ్రీమద్ భాగవతం ఉంది కదా, అది శ్రేష్టమైన ధర్మగ్రంథం, అమల పురాణం. సో ఆధ్యాత్మిక శక్తిలో భగవద్గీత భాగవతం అదే 9.2 అధ్యాయం 2 శ్లోకం చెప్పినట్టు రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్ష అవగమం శుష్కం కర్తమేయం. రాజవిద్య ఇట్ ఇస్ ద కింగ్ ఆఫ్ నాలెడ్జ్. రాజగుహ్యం ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ఆల్ ద సీక్రెట్స్. పవిత్రం ఇట్ ఇస్ ద ప్యూరెస్ట్. ఇదముత్తమం ఇట్ ఈస్ అల్టిమేట్. ప్రత్యక్ష అవగమం ప్రతి ఒక్కరూ దీన్ని అనుభవించి ఆనందించే ధ్యానం ఇది ఆధ్యాత్మిక ధ్యానం. అది ఆధ్యాత్మిక ధ్యానంలో ఏమంటే నేను ఈ శరీరం కాదు ఆత్మని, నేను భగవంతుని అంశ భగవంతుని సేవకుని అనేదాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. అది నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం. ప్రభుపాద గారు ఈ వేదాంత సూత్రం గురించి వివరిస్తూ ఎవరు కావాలి వాళ్ళు సూత్రాన్ని రాసేదానికి లేదు, ఎవరు కావాలి వాళ్ళు ఈ జ్ఞానాన్ని ఇచ్చేదానికి లేదు అనేసి ఏమంటారంటే, ఒకసారి గుప్తా అనే వ్యక్తి భగవద్గీత భాష్యాన్ని రాసి ప్రభుపాద వారికి పంపించాడంట. ప్రభుపాద వారు దాన్ని నేరంగా రిజెక్ట్ చేశారు, ఎవరు కావాలి వారు రాసేదానికి లేదు, దానికి భక్తులు ఒక అనుగ్రహం కావాలా, గురువు ఒక అనుగ్రహం కావాలా, గురువు ఒక అనుగ్రహంతోనే ఆయన భక్తి ఆచరించాలనేసి ప్రభుపాద వారు దాన్ని తిరస్కరిస్తున్నారంట. సో ఇంకా మూడో అంశం ఏమంటే ఈ శ్లోకంలో అమంగ్ లాజిషియన్స్ ఐఎమ్ ది కన్క్లూజివ్ ట్రూత్. ఇక్కడ ప్రభుపాద గారు వివరిస్తున్నారు, దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ సపోర్టింగ్ వన్స్ ఆర్గ్యుమెంట్ విత్ ఎవిడెన్స్ దట్ ఆల్సో సపోర్ట్స్ ది అపోజింగ్ సైడ్ ఈజ్ కాల్డ్ జల్ప. మేర్లీ ట్రయింగ్ టు డిఫీట్ వన్స్ అపోనెంట్ ఈజ్ కాల్డ్ వితండ, బట్ ద యాక్చువల్ కన్క్లూజన్ ఈజ్ కాల్డ్ వాద. ద కన్క్లూజివ్ ట్రూత్ ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ కృష్ణ. జై శ్రీ రాధా గోవింద భగవానికి, రాధా గోవింద అష్టసఖి వృందకి, గిరిగోవర్ధనికి, శిల ప్రభుపాదకి. ఇక్కడేమంటే ప్రతి ఒక్క దానికి ఒక కన్క్లూజివ్ ట్రూత్ అనేది ఉంటుంది. ఏమది, క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు అక్కడ ఒక లాజిక్ ఉంటుంది, అక్కడ డిస్కస్ చేస్తూ ఉంటారు, ఏమి ఎవరు గెలుస్తారు పక్కకి చెప్తూ ఉంటారు వాళ్ళు. ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది, ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా చెప్తూ ఉంటారు, ఏ లేదండి పలానా పార్టీనే వస్తుంది. క్రికెట్ జరిగేటప్పుడు లాస్ట్ బాల్ లాస్ట్ వికెట్ ఎంత టెన్షన్ ఉంటుంది, క్రికెట్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్ లాస్ట్ వికెట్ ఎంత టెన్షన్ ఉంటుంది. ఎంత ఎన్ని కోట్లు అండి భారత జనసంఖ్య ఇప్పుడు 130 కోట్ల జనాలు, 330 కోట్ల జనాలు ఊపిరి గట్టిగా పట్టుకొని చూస్తూ ఉంటారు లాస్ట్ బాల్ అండ్ లాస్ట్ వికెట్ ఆఫ్ ది ఓవర్ అని. ఆ పరిస్థితిలో ఈయన బాల్ వేసేసాడు, ఆయన కొట్టేశాడు. కన్క్లూజివ్ ట్రూత్ అంటే ఈ విధంగా ఉంటుంది, ఆయన లాస్ట్ బాల్ ఒకటే రన్ కావాలా, లాస్ట్ వికెట్ లాస్ట్ బాల్ ఒకటి కాదు 6 కావాలా, ఇంకా టెన్షన్ 6 కావాలా, 6 రన్ కావాలా, ఆయన కొట్టేశాడు 6. ఏమైంది ఎంత, ఓ ఎక్కడ చూస్తే అక్కడ టపాసలు కాలుస్తూ ఉంటాను నన్ను. సో ఆ కన్క్లూజివ్ ట్రూత్ ఏముంది కదా, దట్ ఈస్ ఫైనల్, ఇంకా అయిపోయింది, ఇంకా కన్క్లూజన్ అయిపోయింది కదా, ఆయన కొట్టేసాడు 6 అయిపోయింది. దిస్ ఈజ్ కృష్ణ కన్క్లూజివ్ ట్రూత్, ఎవరు ఏం చేయలేరు అక్కడ, అవును కదా. అదేవిధంగా చెస్ ఆడుతూ ఉంటారు, చెస్ ఆడేటప్పుడు చివరికి చెక్ పెట్టేస్తాడు, చెక్ చెక్ అంటే అయిపోయింది ఇంకా ఏం కదలడు ఇంకా, దట్ ఈస్ కన్క్లూజివ్ ట్రూత్, అవునా. ప్రతి ఒక్కరూ మనం జీవితం గడిపేదాని కోసం పాకలాడుతూ ఉన్నాం, ఇక్కడ బతికేదాని కోసం పాకలాడుతూ ఉంటాం, కానీ డెత్ ఈజ్ ది అల్టిమేట్ ట్రూత్. ప్రతి ఒక్కరూ మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి పోవాల్సిందే, అది అల్టిమేట్ ట్రూత్. కానీ శరీరం పోతే కూడా ఆత్మ అనేది ఇంకా ఒక శరీరాన్ని తీసుకుంటా ఉంది ఆ కర్మ ప్రకారంగా, అది కూడా అల్టిమేట్ ట్రూత్. ఇవన్నీ ఏమంటే ఈ వాదములు ఏమంటే ఇవి అల్టిమేట్ ట్రూత్స్, ఇవన్నీ ఇవన్నీ కృష్ణుడు ఏమంటాడో ఇవన్నీ నేనే అంటున్నాడు. ప్రభుపాద్ గారి దగ్గర ఒకడు వచ్చాడు, ప్రభుపాద్ మా గురువు గారు దేవుడండి అన్నాడు. మీ గురువు దేవుడా, ఎలాగా అన్నాడు. మా గురువు నా తల మీద చేయి పెట్టేశాడు, ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టు అయిపోయింది నాకు అన్నాడు. అవునా, ఇక్కడ ప్లగ్ పాయింట్ ఉంది, నేను చేయి పెట్టు షాక్ కొడుతుంది, దానికి పూజ చేయి, అదే నీ గురువు అన్నాడు. ఏ లేదండి, నిజంగా చేయి పెట్టేశాడు షాక్ కొట్టేసింది అని. అది కాదు కన్క్లూజన్, ఎలక్ట్రిక్ షాక్ కొట్టేస్తే గురువు అయిపోరు వాళ్ళ. అవునా కదా, నాయనా గురువు అంటే ఎలక్ట్రిక్ షాక్ తీసేయాలా, దేవుడు అంటే నీ షాక్ తీసేతను గురువు. నీవేం షాక్ పడతావు కదా, ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కటి మనకు షాక్ ఇస్తూ ఉంటుంది, ప్రతి ఒక్కటి మనకు బాధ పెడతా ఉంటుంది. కానీ నిజంగా గురువు అయిన వ్యక్తి లేదా దేవుడైన వ్యక్తి, దేవుడు అంటే ఆయన మనలో ఉండే షాక్ని తీసేస్తారు, మనలో ఉండే అజ్ఞానాన్ని తీసేస్తారు. సో అప్పుడు ప్రభుపాద గారు చెప్పారు, నువ్వు మూర్ఖడుకున్నావు, గురువు అంటే షాక్ ఇచ్చేతను కాదు, దేవుడు అంటే షాక్ ఇచ్చేతను కాదు, నీ షాక్ని తీసేస్తాడు పో అని చెప్పారు. సో దిస్ ఈజ్ ద కన్క్లూజన్ ట్రూత్ అన్నమాట. ఒక డాక్టర్ దగ్గర వెళ్ళామనుకోండి, సో డాక్టరు మనకి మందు ఇస్తున్నారు. ఆ మందు ఇచ్చేటప్పుడు మనం డాక్టర్ దగ్గర కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు డాక్టర్ గారు. ఆ డాక్టర్ గారు ప్రశ్న అడిగేటప్పుడు మనం సమాధానాన్ని వాళ్ళకి సమాధానం చెప్పేటప్పుడు ఆ సమాధానాలు ఏ విధంగా ఉండాలంటే ఆ సమాధానాలు డాక్టరు మనకు ట్రీట్మెంట్ ఇచ్చి మన రోగం నయా ఆయా విధంగానే ఉండాల. అది వాద కన్క్లూజివ్ ట్రూత్. డాక్టర్ గారు ఈ మందు తీసుకుంటే 2 రోజులు తగ్గిపోతుంది అంటారా అంటే అవునన్నా 2 రోజులు తీసుకునేస్తే తగ్గిపోతుంది అంటే అది. డాక్టర్ గారు తగ్గలేదంటే ఏం చేయమంటారు మీరు, పెరుగుతుందంటారా, లేదా ఏదో గొప్ప రోగం ఉందనుకుంటున్నాను నేను, చాలా పెద్దదే ఉందంటాను, ఇంకా ఒక 2 సార్లు టెస్ట్ చేసి చూస్తారా ఏమంటారు మీరు, లేదా నన్ను స్విమ్స్కి వెళ్ళిపోమంటారా, లేదా నన్ను వేలూరుకి వెళ్ళిపోమంటారా, లేదా నన్ను బెంగళూరు నిమాన్స్కి వెళ్ళిపోయినామంటారా అంటే లేదా నన్ను వైజాగ్కి వెళ్ళిపో, అక్కడ ఒక పిచ్చి ఆసుపత్రి ఉంది అక్కడే ఉండిపో అంట. ఇది వాద అంటే ఇది, వితండ అంటే ఇది, వితండ వాద అంటే దానికి ఏదో ఒక అర్థమే ఉండదు అన్నమాట. సో దాన్ని వితండ అంటారు అన్నమాట. చాలామంది కొంతమంది అడుగుతూనే ఉంటారు, మీరు చూడండి కావాలంటే భగవంతుడి గురించి, ఆధ్యాత్మ గురించి, ఆత్మ గురించి కూడా ఇలాంటి వాదాలే జరుగుతూ ఉంటాయి. ఎప్పటి వరకు మనకి దాని మీద విశ్వాసం ఉండదో, ఆ ఒక అబ్సల్యూట్ ట్రూత్ మీద నమ్మిక ఉండదో అప్పటి వరకు మనం అది వాద అనిపించుకోదు, లేదంటే అక్కడి వరకు అది వితండగానే ఉంటుంది. అందుకే ఏం వితండ వాద చేస్తున్నాడు ఆయన, పోయా ఇక్కడ పోవాయా అనే చూడలేదు, వీడని తిక్కలవాడు ఏం చెప్పేది పోయా అంటాడు కదా. సో ఆ విధంగా ఉండకూడదు. సో అందువల్ల ఏమంటే మన కన్క్లూజివ్ ట్రూత్ ఏ విధంగా ఉంటాడంటే అది మనకి మళ్ళీ ఫర్దర్ డౌట్ తీసుకురాకూడదు, దాన్ని మనం అబ్సల్యూట్ ట్రూత్గా మనం అక్సెప్ట్ చేసుకోవాలి. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిర్ ఆది గోవింద సర్వకారణ కారణం అంటే ఫినిష్. ఆది అంత్యం లేనిది ఆయనే, సర్వకారణ కారణుడు ఆయనే అంటే ఒప్పుకునేసేయాలి అక్కడ. అది వాదం. కన్క్లూజివ్ ట్రూత్ ఈజ్ దట్ ఇస్ ద కన్క్లూజివ్ ట్రూత్. నేనే అహం సర్వస్య ప్రభువు, నేనే సర్వానికి కారణం, నేనే నేనే అన్నిటికీ ప్రభు నేనే అని భగవంతుడు అంటున్నాడు అంటే దాన్ని మనం నిజంగా ఒప్పుకునేసేయాలి. కొంతమంది ఏమంటే ఊరికే ఆర్గ్యూ చేస్తూ ఉంటారు, మనకు తెలుసు మామూలుగా అక్కబడి పేరే వాళ్ళకు కూడా ఇదే మాదిరి అడుగుతూ ఉంటారు, ఆ విధంగా అడుగుతారు ఆయనకే. ఈ ఊర్లో కాకిలు ఎన్ని ఉంటాయంటారు మీరు అంటాడు. వాద అంటే ఆర్గ్యుమెంట్ అనమాట. ఈ కథ మీరు విని ఉంటారు, సులభంగా చెప్తాడు ఆయన, 1123 ఉన్నాయి చూడండి అని అంటాడు. అది ఎలా చెప్తాను, కావాలంటే లెక్క పెట్టుకో, లెక్క వేసుకున్నాం. వాళ్ళు లెక్క పెట్టలేరు అవునా కదా. అదేవిధంగా ఆకాశంలో నక్షత్రం ఎలా ఎన్ని ఉన్నాయి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఒక షీప్, ఏమది గోట్, తెలుగులో ఏమంటారు దాన్ని, గురె, గురెని తీసుకొచ్చేసి ఈ శరీరంలో ఎన్ని ఎంటికలు ఉన్నాయి, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి లెక్క పెట్టుకోపోనే. అలాంటి వాళ్ళకి ఆ విధంగానే సమాధానం చెప్పాలన్నమాట. అవునా కదా. ఒకసారి రాజు బీరబల్ ఇద్దరు
ఖర్జూరం తింటా ఉన్నారు. ఖర్జూరాలు ఖర్జూరం ఎదురు ఎదురు కూర్చున్నారు, ఇద్దరు ఖర్జూరం తింటా ఉన్నారు. ఖర్జూరం తినేటప్పుడు ఖర్జూరం తింటే చివరికి ఏమొస్తుంది, విత్తనం వస్తుంది. సో తినేసి విత్తనాన్ని కింద వేస్తా ఉన్నారు. రాజు ఏమన్నాడంటే బీరబల్కి ఇన్సల్ట్ చేయాలనేసి తన దగ్గర విత్తనాలన్నీ పక్కన జరిపేసి ఆయన కలుపుతా ఉన్నాడు. ఎవరికి? బీరబల్కి కలుపుతా ఉన్నాడంట. సో ఇన్సల్ట్ చేస్తాం ఆయనకి అనేసి ఆయన ఓడించేసేయాలనేసి జరిపి అన్ని విత్తనాలు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమన్నాడంట, ఏమయ్యా నువ్వు ఎంత తినబాక ఉన్నావు, నువ్వు ఎప్పుడైనా కన్నావా లేదా, ఎన్ని తినేసావు చూడు నువ్వు, ఎన్ని తినేదా నువ్వు అన్నాడంట. రాజుగారు ఒప్పుకున్నాను నేను ఎన్ని తినేశాను, కానీ మీరు విత్తనాలు కూడా వదలకుండా తినేశారు కదండి మీరు అని. సో వాద వాద వివాద వితండ అంటే ఈ మాదిరి ఉన్నాయన్నమాట. సో ఇంటెలిజెంట్ ఉండే వ్యక్తి ఏమంటే దానికి నిజమైన సమాధానాన్ని అక్కడ చెప్పేస్తాడు. అవునా కదా? ఒక ఎగ్ ఉంది, గుడ్డ, గుడ్డు గుడ్డు, దాన్ని గ్రానైట్ స్లాబ్ మీద పడేస్తాను, గ్రానైట్ స్లాబ్ మీద పడేస్తాను, అది పగిలిపోకూడదు, పగిలిపోదు. నేను పడేస్తే గ్రానైట్ స్లాబ్ మీద పడేస్తాను, అది పగిలిపోదు. ఎలా సాధ్యమైంది చెప్పండి, ఎవరైనా చెప్తారా? సో అక్కడ ఏమంటే కన్ఫ్యూజన్గా ఉంటుంది, కానీ అది వెరీ సింపుల్ ఆన్సర్. ఏమంటే గ్రానైట్ చాలా హార్డ్గా ఉంటుంది, అది పగిలిపోదు. గ్రానైట్ అనేది చాలా హార్డ్, అది అందువల్ల గ్రానైట్ పగిలిపోదు. నేను అడిగే ప్రశ్న ఏ విధంగా ఉందంటే, ఎగ్ నేను పైనుంచి విసిరేశాను గ్రానైట్ స్లాబ్ మీద, అది పగిలిపోకూడదు. ఎలాగ అది పగిలిపోకూడదు అంటే, నేను ఎగ్ అని చెప్పలేదు, గ్రానైట్ స్లాబ్ అని చెప్పలేదు. అక్కడ ఏముంది, అది అనేది గ్రానైట్ స్లాబ్, పగిలిపోకూడదు. ఎగ్ పగిలిపోయి ఉండొచ్చు, కానీ గ్రానైట్ స్లాబ్ ఈజ్ వెరీ హార్డ్, ఇట్ విల్ నాట్ బ్రేక్. సో ఆ విధంగా ఏమంటే, ఈ వాద వివాదంలో ద కన్క్లూజివ్ ట్రూత్ నేనేం చెప్పాను కదా, గ్రానైట్ స్లాబ్ ఈజ్ వెరీ హార్డ్, ఇట్ విల్ నాట్ బ్రేక్ బై థ్రోయింగ్ ఎన్ ఎగ్. దిస్ ఇస్ ద అల్టిమేట్ ట్రూత్. సో ఈ మాదిరి ఏమంటే ఐఏఎస్లో కేఎస్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, అక్కడ ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో ఆ ఇంటెలిజెన్స్ చెక్ చేసేదానికోసం. అదేవిధంగా ఏమంటే ఇక్కడ భగవంతుడి దగ్గర కూడా అర్జునుడు ఎన్నో క్వశ్చన్స్ వేస్తూ ఉన్నాడు. అదేవిధంగా పరీక్షిత్ మహారాజు కూడా అక్కడ సుఖదేవ మహారాజుకి ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. అక్కడ ఏమంటే భగవంతుడు ప్రతి ఒక్కదానికి కూడా కన్క్లూజివ్ ట్రూత్ అనేదాన్ని చెప్తాను. జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, జై శ్రీ శ్రీ రాధా గోవింద సఖీ బృందకి, గిరిగోవర్ధానికి, లక్ష్మీనాథ శివస్వామికి, పద్మావతి బాలాజీ భగవానికి, శిలా ప్రభుపాదికి, శిలా గురుదేవికి జయ నితాయ గౌర ప్రేమందే. సో అందువల్ల ఏమంటే ఆధ్యాత్మికతలో మనం నిజంగా ఆధ్యాత్మిక రియాలిటీ, ఆధ్యాత్మిక మూలం ఏముంది అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక రియాలిటీ మనం అర్థం చేసుకోలేదనుకోండి, మనం ఎంత ప్రయత్నం చేస్తే కూడా అది వేస్ట్ అవుతుంది. అందువల్ల ఏమంటే మనం భగవంతుని గురించి అర్థం చేసుకునేదానికన్నా భగవంతుని అర్థం చేసుకునేదానికి ప్రయత్నించాలా అనేసి ఇక్కడ శాస్త్రజ్ఞులు ఆచార్యులు మనకి వివరిస్తున్నారు. భగవంతుని గురించి కాదు అర్థం చేసుకోవాల్సింది, భగవంతుని అర్థం చేసుకోవాలి. నిఖిత గురించి నేను అర్థం చేసుకున్న దానికైనా నిఖిత్తని అర్థం చేసుకోవాలి. అంటే నిఖిత్తను అర్థం చేసుకుంటే ఆయనకి నాకు సంబంధం, స్నేహపూర్వ సంబంధాలు పెరుగుతాయి. ఆయన గురించి అర్థం చేసుకునేది అనేది మనకు స్నేహపూర్వ సంబంధాన్ని తీసుకురావు. ద సో కాల్డ్ నాలెడ్జ్డ్ పర్సన్స్ ఏముంటారు కదా, వాళ్ళు భగవంతుని గురించి ఆలోచిస్తారు, భగవంతుని గురించి తెలుసుకుంటారు, కానీ భగవంతుని వాళ్ళు తెలుసుకోరు. భక్తుడనే అతను భగవంతునే తెలుసుకుంటాడు. దీని ఇంకా మనం స్పష్టంగా వివరించాలంటే, తల్లి బిడ్డ, మదర్ అండ్ ద చైల్డ్, మదర్ నోస్ ద చైల్డ్ అండ్ ద డాక్టర్ నోస్ అబౌట్ ద చైల్డ్. ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకెళ్ళడానికి వెళ్ళింది అనుకోండి, ఒక మదర్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ వాంట్ నో అబౌట్ ది చైల్డ్ అంటే ఆ డాక్టర్ ఆయన్ని నాడి పరీక్ష చేస్తుంది, నాలుగు చూస్తాడు డాక్టరు, కన్ను చూస్తాడు, బ్లడ్ టెస్ట్ చేస్తాడు, అవి రకరకాల టెస్ట్ చేస్తాడు ఆ చైల్డ్ క్యూర్ అయ్యేదాని కోసం. కానీ తల్లి ఆ బిడ్డ ఏమనేది ఆ తల్లికి పూర్తి తెలుసు కాబట్టి ఆ బిడ్డకి తల్లికి ప్రేమపూర్వక సంబంధాలు ఉంటాయి. ఆ విధంగా ఏమంటే శాస్త్రవేత్తలు, యోగులు, జ్ఞానులు వాళ్ళందరూ ఏమంటే వేద ఉపనిషత్తుల్ని వాళ్ళు చదువుతారు, అధ్యయనం చేస్తారు. వాళ్ళు భగవంతుని గురించి తెలుసుకునేదానికి ప్రయత్నిస్తారు, కానీ భగవంతునే తెలుసుకునేదానికి వాళ్ళు ప్రయత్నించరు. భగవంతునే తెలుసుకునే వాళ్ళు ఎవరంటే భక్తులు. అదే వ్యత్యాసం. అందువల్ల గోపికా స్త్రీలు, గోపికలు శ్రేష్టమైన భక్తులు. భక్తి మార్గము శ్రేష్టమైంది. ఎందుకు భక్తిమైన భక్తి మార్గం శ్రేష్టమైందంటే అది నేరుగా భగవంతుని గురించే కాకుండా భగవంతునే అది తెలుసుకునేదానికి ప్రయత్నిస్తాం. జనరల్గా మనం భగవంతుని గురించి అర్థం చేసుకోవాలా, భగవంతుని గురించి అంటూ ఉంటాం. కానీ మనం ఏమంటే భగవంతునే అర్థం చేసుకోవాలా. రసోహం అప్సు కౌంతే అన్నప్పుడు ఆ కృష్ణుని నీళ్ళుండే రుచి అని భగవంతుడు చెప్పొచ్చు, కానీ మనం అక్కడ కృష్ణునే చూసేదానికి మనం ప్రయత్నించాలి. అర్థమైంది కదా? అది మనకి ఈ విభూతి యోగం నుంచి మనకి ఆధ్యాత్మిక శక్తిని అది ఇస్తూ ఉంది. అందువల్ల ఈ వాద వివాదాన్ని కానీ ఈ ఆధ్యాత్మిక శక్తి కానీ భగవంతును మూల, అంత్య, మధ్యమం నేనే అన్నప్పుడు ఆయన అబ్సల్యూట్ ట్రూత్, నిజమైన సత్య ఏది అనేదాన్ని మనం అర్థం చేసుకున్నదానికి ప్రయత్నించాలి. అర్థమైంది కదా? సో ఇది సో నేను వీలైనంత వరకు సంగ్రహించిన ఒక మీనింగ్ ఈ శ్లోకాది ఇది. సో మనం ఎంత చదివితే కూడా దీంట్లో అంత్యం అనేది ఉండదు భగవంతుని గురించి. సో భగవంతుని గురించి మనం అర్థం చేసుకుంటూ పోతే భగవంతుడు మనవాడవుతాడు. అప్పుడు మనం భగవంతుడే, మనం కృష్ణుడే కృష్ణుడు అనేదాన్ని మనం అర్థం చేసుకునేదానికి సాధ్యమవుతుంది. అది విభూతి యోగం మనకి సహాయం చేస్తుంది. జయ శిషి రాధా గోవింద భగవానికి, జయ శిషి రాధా గోవిందస్సు సఖీ వృందకి, గిరిగోవర్ధానికి, లక్ష్మీ నరసింహస్వామికి, భగవద్గీత యథాతథంకి, శిల ప్రభుపాదకి, నితాయ గౌర ప్రేమందే. హరే కృష్ణ.